సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. మహాభక్తాయ నమః. గురుధ్యాన దీపిక అంటే గురుదేవులు మనకి ధ్యానం గురించి వారి బోధల్లో చెప్పింది మనం చదువుకుంటున్నాం. ఇదంతా బాబుజీ దివ్య స్మృతుల్లో ఉన్నదే. ఇక్కడ సంకల్పం చేయండి, సంకలనం చేయండి అనుకోండి. అంచేత ఇదంతా కూడా గురుబోధ, ఎవరిది సొంతమేం లేదు. మొన్న ఏం చెప్పుకున్నాం? ధ్యానం ఎందుకు చేయాలి, నిన్న ధ్యానం ఎలా చేయాలి, ఈ రెండింటిలోనూ మనకి ఎన్నో విషయాలు గురుదేవులు చెప్పారు కదా. మనం చదువుకున్నప్పుడు కానీ విన్నప్పుడు కానీ అంతా మనకి తెలిసినట్టే ఉంటుంది. మాకు తెలిసేది వరకు విన్నది అనుకుంటాం. కానీ మీరు ఆలోచించండి, కూర్చొని ఆలోచించండి, ఎంతవరకు మీరు ఈ రెండు రోజుల్లో విన్నది మీకు గుర్తుంది, గురుదేవులు ఏం చెప్పారు మీరు ఆలోచించారు, ఆలోచించండి. చెప్పిన దాంట్లో మనకి 100 కూడా జ్ఞాపకం ఉండదు. అది దాన్నే మన గురుదేవులు ఏం చెప్పారు, ధ్యానంలో గురు బోధ శ్రవణం చేసిన దాన్ని మననం చేసుకోండి. ఆ మననం ద్వారా గురు మన మనస్సు గురు లక్ష్యార్థం మీద నిలబడిపోతుంది. అంచేత మనం ఈ గురుబోధ శ్రవణానికి ఎంతైనా ప్రాముఖ్యత మన జీవితంలో మనం నిజంగా సాధకుడు అనుకుంటే ఇవ్వాలి. లేదండి మేం ప్రపంచ విషయాల్లోనే మునిగుంటాం, మాకు ఇదేదో టైం పాస్ అన్నట్టుగా ఉంటే చేయక్కర్లేదు. కానీ మరి ఇక్కడ కూర్చున్న వాళ్ళు అలాంటి వాళ్ళు కాదు కదా. మనం దేనికోసం వచ్చాం? జన్మరాహిత్యానికి వచ్చాం. ఈ జన్మరాహిత్యాన్ని గురించి గురుదేవులు ఏం చెప్పారు? గురుదేవుల యొక్క కృపని మనం సాధించి చతుర్విధ శుశ్రూషలు చేసి వారి యొక్క అనుగ్రహంతో లక్ష్యార్థాన్ని ముందర మనం ప్రసాదించేటట్లు చూసుకోవాలి. గురు లక్ష్యార్థం మనకి ప్రసాదించిన తర్వాత గురుదేవులు 3 రోజుకి ధ్యానం చేయాలి అని చెప్పారు. రోజుకు 3 ధ్యానం చేసిన వాడే గురుబిడ్డ అనిపించుకుంటాడు అని చెప్పారు. గురుబిడ్డ అయితేనే నువ్వు జన్మరాహిత్యాన్ని పొందగలవు, లేకపోతే పునరపి జన్మం, పునరపి మరణం. వచ్చే జన్మలో ఏం వస్తుందో మనం చెప్పలేం కదా, ఏ జన్మ వస్తుందో అన్నారు కదా గురుదేవులు. అంచేత ఈ గురు లక్ష్యార్థాన్ని మనం చాలా మంది ఇక్కడ సాధించారు కాబట్టి ఆ గురు లక్ష్యార్థాన్ని మనం 3 ధ్యానం చేసి సాధించాలి. అయితే ఏంటండి 5 కూర్చుని ఓం బాబు ఓం గురు ఓం నమ శివాయ ఓం నమ శివాయ అనుకుని 5 అనుకుని లేచిపోతే అయిపోయిందా ధ్యానం? నో. అది మనని మనం మోసం చేసుకుంటున్నట్లు, గురుదేవుణ్ణి మోసం చేయడానికి ప్రయత్నిస్తున్నట్లు. అది కాదు కదా. దాని భావం ఏమిటి? ధ్యానం సాధకుడు ధ్యానం చేసుకోవాలి అంటే అధమం 1 కూర్చోవాలి. 2 కూర్చుంటే మనస్సు తప్పకుండా నిలుస్తుందని గురుదేవులే చెప్పారు. అసలు గురుదే మనస్సు నిలబడడానికి దోహదం చేసేది గురు బోధశ్రవణం యొక్క మననం. అయితే ఎందుకు చేయాలయ్యా? ధ్యానం చేసినందువల్ల మనకి ఏంటి, ఎందుకు చేయాలి అంటే చెప్పారు కదా, పూర్వజన్మలో నువ్వు చేసినటువంటి దుష్టుత కర్మలు, ఇప్పుడు కామక్రోధాది వలన చేసేటటువంటి పాపకర్మలు ఇవన్నీ రహితమవడానికి ఒకే ఒక మార్గం గురు లక్ష్యార్థాన్ని సాధించాలి. లేకపోతే ఆ కర్మ అలా పెరుగుతూనే ఉంటుంది, ఆ పెరిగిన కర్మ ద్వారా జన్మలు వస్తూనే ఉంటాయి. చేత మనం అంటే అందరికీ తెలిసిన విషయం మొదట్లో చెప్పాను, కానీ మనం స్థిరమైనటువంటి మనస్సు కలిగి ఆ చంచలత్వాన్ని చెప్పారు. మన మనస్సు ఎట్లా ఉంటుంది, పాదరసంకి ఎలా చంచలత్వం ఉంటుందో అంతటి చంచలత్వం ఉన్న మనస్సు. ఈ మనస్సుని మనం కంట్రోల్ చేసుకోవాలి. మనస్సు నిశ్చలత్వం పొంది ఆరు చక్రాలు దాటిన దానికి గుర్తేమిటి, కామక్రోధ లోభ మోహ మదమాశ్చర్యాలు మీరు జయించగలిగితే అదే మీరు ఆరు చక్రాలు దాటినట్లే. ఏమాత్రం మీకు ఆరు గుణాలు మీకు ఉన్నా మీరు ఏదో అక్కడ అడ్డుపడుతోంది మీకు. అంచేత మనం ఈ విషయాన్ని జ్ఞాపకం ఉంచుకుని గురుబోధ శ్రవణం చాలా శ్రద్ధగా వినాలని మనవి చేస్తున్నాను. ఏదో ఆయన చదువుతున్నాడు, మనం బాబు గారు అమ్మ కూర్చోమన్నారు ఇక్కడ చేత కూర్చున్నాం అనేటువంటి భావంతో మీరు వింటే కూర్చోక్కర్లేదు, వెళ్ళిపోవచ్చు. కానీ ఇది నా కోసం చదవటం లేదు, అమ్మ కోసం చదవటం లేదు, ఇది సాధకుల కోసం మనం గురుబోధన మనం వింటున్నాం. ఇదంతా గురుబోధనండి. ఈ గురుబోధన చక్కగా విని అందులో ఆచరణీయమైనటువంటి విషయాలు అనేకం ఉన్నాయి సాధకులకి. అవన్నీ మనం జాగ్రత్తగా మనస్ఫూర్తిగా ఆర్తితోటి సాధన చేసి తరించడానికి ప్రయత్నిద్దామని ఆశిస్తూ ఇవాళ మూడో అధ్యాయం ధ్యానము సాధకుడు. గురువాజ్ఞాపాలన చేయనివాడు, గురు లక్ష్యార్థాన్ని నిర్లక్ష్యం చేసినవాడు ఒట్టి చేతులతో మట్టిపాలై సముద్రపు ఒడ్డున ఎన్ని ఇసుక రేణువులున్నాయో అన్ని జన్మలెత్తుతాడు. ఇక్కడ ఒక్క విషయం మీకు చెప్తాను. గురువాజ్ఞాపాలన అంటే ఏమిటి మీ అందరికీ తెలుసునండి. ఇప్పుడు బెదవాడండి, ఆ రెండు ఏసీలు కొనుక్కురండి అని ఏదైనా ఒక ఆగి మెటీరియల్ గా రిక్వైర్మెంట్కి, లేకపోతే అక్కడ రోడ్డు వినంత బాగులేదు గుంటలు బాగు చేయండి అని ఏదో అంతా అన్నారనుకోండి, అది గురువాజ్ఞాపాలన కాదు. అది చేస్తాం మనం, మాది చేయడానికి రెడీ. గురువాజ్ఞాపాలన అంటే ఆధ్యాత్మికంగా గురుదేవులు మనకి ఏం చెప్పారు, మూడు పూట్ల సాధన చేసుకోండి అన్నారు. దాన్ని ఇంప్లిమెంట్ చేయడం గురువాజ్ఞాపాలన. ఆధ్యాత్మికమైన విషయాన్ని ఇంప్లిమెంట్ చేయడమే గురువాజ్ఞాపాలన, మిగతా విషయాలు గురువాజ్ఞాపాలన కాదు. వాడిని వెళ్ళి పిలుచుకురా అంటే మీరు పిలుచుకొచ్చారనుకోండి, అబ్బో బాబు గారు చెప్పారు మేము చేసేసాము, నో 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 దట్స్ నో నథింగ్, దట్స్ నాట్ ది థింగ్. మనం గురువాజ్ఞాపాలన అంటే మనం ముందు ఈ ఫస్ట్ డే మనం అర్థం చేసుకోవాలన్నమాట. అయినా ఇందులో మానవ జన్మ వస్తుంది అని గ్యారంటీ లేదు. గురు సాన్నిధ్యంలో ఉంటూ విశ్వాసము లేక భక్తితో కూడిన సాధన ఎవరు చేస్తారో వారికి ఏ లోటు ఉండదు. బ్రహ్మ విద్యను పూటకూళ్ళమ్మ హోటల్లాగా ధనార్జన కోసం ఎన్నడూ అమ్ముకొనరాదు. మంచి సాధకుడు గృహస్థుడుగా ఉన్నా అతని సాధనకి ఎన్నడూ లోటు ఉండదు. అటువంటి వాడు ఎన్నడూ వ్యర్థ ప్రసంగం చెయ్యడు. మంచి సాధకుడు సంసారంలో ఉంటాడు, కాని సంసారం వాళ్ళు ప్రవేశించడు. ఒక పడవ నదిలో ఉన్నంత మాత్రాన ప్రమాదం లేదు, కాని ఆ పడవలోనికి నదీ జలం ప్రవేశిస్తే మాత్రం నీరు ప్రమాదం. నీరు ఎత్తు నుండి పల్లానికి ప్రవహిస్తుంది కదా. అలాగే ఒక సాధకుడు తన క్షేత్రంలో అహంకారం అనే మెరకని తొలగించుకుంటేనే ఆ క్షేత్రానికి కావలసిన ఆధ్యాత్మిక శక్తి సమకూరి భక్తి వైరాగ్యము అనే బీజములు అంకురిస్తాయి. సాధకునికి మాయాశక్తి అవరోధంగా నిలుస్తుంది, ఎన్నడూ ఓటమిని అంగీకరించదు. కాబట్టి చాలా జాగరూకత వహించాలి. తోడుకోకముందు పాలన కదపకుండా ఉంచాలి కదా. సాధకుని స్థితి కూడా అంతే. పంచదార పానకంలో నానవేసిన శనగ గింజను ఎంత కదిపితే మాత్రం మధురత్వాన్ని కోల్పోతుందా? అలాగే సాధకుడు కూడా సాధన నిలబడే వరకు జాగరూకత వహించాలి. నిన్ను నువ్వే ఉద్ధరించుకోవాలి గాని నిన్ను ఎవరు ఉద్ధరిస్తారు? నీ సాధన నువ్వే చేసి ధరించాలి. చదువు నువ్వు చదివి ఫలితం ఇంకొకరికి రమ్మంటే ఎలా వస్తుంది? నువ్వు తిని ఇంకొకరికి కడుపు నిండమంటే ఎలా? అంతేగాని నువ్వు సాధన చెయ్యకుండా గురుదేవుడు ఏదో ఇవ్వలేదంటే ఎలా? నువ్వు చేయవలసిన సాధన ధ్యానమే. ఒక బీజాన్ని నాటి భక్తి వైరాగ్యమనే ఎరువు వేసి ధ్యానమనే నీరు పోస్తే అదే మొలకెత్తి రెమ్మలు వేసి ఆకులు పువ్వులు కాయలు కాసి ఫలాన్ని అందిస్తుంది. అంతేకాని పువ్వులు పుయ్యి కాయలు కాయి అని మనం అడగాల? సాధన చెయ్యాలి గాని సమాధి స్థితి పొందాలి అని అడగాల? గర్భము ధరించి 9 మాసాలు మోశాక ప్రసవించక మానుతుందా? మొక్కకి నీరు పోయడం మానేస్తే ఫలాన్ని అందుకోగలవా? కాబట్టి మోక్ష ఫలాన్ని అందుకోవాలి అంటే భక్తి వైరాగ్యము కలిగి ఉండాలి. గురుదేవుడు సత్యమార్గాన్ని చూపిస్తాడు, కాని ఆ మార్గంలో ప్రయాణం చేయాలి కదా. నీ శరీరంలో ఒక అవయవము పడే బాధని ఇంకొక అవయవం తీర్చగలుగుతుందా? పోని ఒక వేలు పడే బాధని ఇంకొక వేలు నివారించగలుగుతుందా అని ప్రశ్నించారు. అనుక్షణము మాయ మిమ్మల్ని వెంటాడుతుంది. మాయని జయించామని జయించాము అని ఎన్నడూ భావించకండి. అంతిమ క్షణం వరకు మీ మనస్సు భగవంతునియందు నిలిచి ఉన్నప్పుడే మాయని జయించినట్లుగా భావించాలి. మాయ పొదచాటున దాగి ఉన్న పులిలాగా పొంచి ఉండి మిమ్మల్ని కబళించి వేస్తుంది. అట్టి మాయ నుండి రక్షించగలిగిన నాథుడు ఒక్కడే, అతడే సద్గురుమూర్తి. ఆయన సాన్నిధ్యంలో మాయకి తావు లేదు. అంత్యకాలమునందు మనస్సు భగవానునియందు లగ్నము చెయ్యడానికే సాధన మీరు చెయ్యాలి. గురు లక్ష్యార్థమునందు మనస్సుని నిలపటమే మీరు చేయవలసిన పని. అంతేగాని మనం ఏం సాధించాం అని భావించనవసరం లేదు. ధ్యానం చేసుకోవడానికి ఇంట్లో అనుకూలంగా లేదండి అంటారు. ధ్యానం చెయ్యాలి అనే భావం కలిగితే ఎక్కడైనా చేసుకోవచ్చు. ఏదైనా చెట్టు కిందనో దేవాలయంలోనో చేసుకోవచ్చు. ధ్యానం చేసుకునేటప్పుడు మనస్సు నక్కిరి గింజలాగా అతుక్కుపోవాలి గాని చిక్కుడు గింజలా జారిపోకూడదు అన్నారు శ్రీబాబు. కాబట్టి సాధకుడు ధ్యానంలో మనస్సు నిలబడాలి అంటే సమర్థుడైన సద్గురుమూర్తిని ఆశ్రయించవలసిందే. ఆయన యందు గాఢమైన విశ్వాసాన్ని పెంపొందించుకోవాలి. నా గురువే సర్వరక్షకుడు, సర్వవేత్త, సర్వాంతర్యామి, సర్వవ్యాపకుడు, సర్వశక్తి సంపన్నుడు, సృష్టికర్త, భర్త, హర్త అనే భావన కలిగి ఉండాలి. గురుమూర్తి యందు అంతటి విశ్వాసం పెంపొందినప్పుడే ధ్యానము ద్వారా అహంకార మమకారములు హరింపబడతాయి. భక్తి అనే గర్భం ధరించాలి. ఇది స్త్రీ పురుషుల్లో ఎవరైనా ధరించవచ్చు. పొందితే జ్ఞానపుత్రుణ్ణి పొందాలి గాని కర్మపుత్రుణ్ణెందుకు? వైరాగ్యమనే రతి ద్వారా భక్తి అనే గర్భాన్ని ధరించి జ్ఞానమనే పుత్రుణ్ణి పొందాలి అన్నారు స్త్రీబాబు. ధ్యానము కుదరాలంటే ఏం చేయాలి అనే ఒక భక్తుని ప్రశ్నకు శ్రీబాబు వివరిస్తూ, గురుదేవుని బోధ శ్రవణం చేసి దాన్ని ధ్యానం చేసేటప్పుడు మననం చేయాలి. అలా చేస్తే మనస్సు గురు లక్ష్యార్థం మీద నిలిచిపోతుంది అని చెప్పారు. గురుబోధాశ్రవణము ద్వారా వర్తమానంలోనూ, మననం ద్వారా భూతకాలమందు చేసిన కర్మ కూడా రహితమవుతుంది అని చెప్పి, భవిష్యత్తు సంగతేమిటి అని ప్రశ్నించారు. మనస్సు ధ్యానంలో భగవంతుని యందు నిలిచినప్పుడు భవిష్యత్తులో దుష్కృత్యములు చేసే ప్రసక్తి ఎలా వస్తుంది అని అన్నారు శ్రీబాబు. సాధకుడు ఎన్నడూ నిరుత్సాహపడకూడదు. అంతేకాదు, సాధనలో తాము పండిపోయాము అనే భావన కూడా పనికిరాదు. ఒక కోడిగుడ్డును నేలపై నిలబెట్టినప్పుడు అది నిలబడదు, కాని ప్రయత్నం చేయగా చేయగా ఆ ప్రదేశంలో గుంటపడి అది నిలబడుతుంది. సాధకునికి ఏ క్షణంలో భగవన్నామాన్ని స్మరించినంత మాత్రం చేత ఆనంద బాష్పాలు జాలువారుతాయో ఆ క్షణమే సాధన పూర్తయినట్టు అన్నమాట. ఆ మరుక్షణం నుండి నీ మనస్సు, ఇంద్రియాలు నీ అదుపులో ఉంటాయి. విశ్వాసముతో కూడిన ధ్యానము ఒక్క నిమిషం చాలు. గురువు అంటే గైడ్. ఆయన మార్గదర్శకత్వము లేనిదే నీ గమ్యస్థానాన్ని ఎన్నడూ చేరలేవు. మానవుడు స్వయం కృషి చెయ్యాలే గాని గురువు అవసరం లేదు అని వాదించేవారు లేకపోలేదు. ఎంతటి జ్ఞాని అయినా సరే అంత్యకాలంలో మనస్సు పరమాత్మయందు నిలిపితేనే జన్మరాహిత్యం కలిగేది. సాధకుడు ముందుగా నియమం తప్పకుండా రెండు పూటలా ధ్యానం చేయాలి. ఈ రకమైన సాధన వలన క్షణికమైన ఇంద్రియ సుఖాలను జయించగలుగుతాడు. సాకార బ్రహ్మమై అవతరించిన గురుమూర్తిలో సుందరమైన నిరాకార బ్రహ్మమును దర్శించగలిగితే నీ మనస్సు నిలబడింది అన్నమాట. గురుదేవుని యొక్క శక్తిని ఎవరు అంచనా వేయగలరు? ఆయన సగుణంగా, నిర్గుణంగా, నిరాకారంగా తమ శక్తిని అందజేస్తారు. గురుదేవుని యొక్క సమాధిని ఆశ్రయించి ధ్యానించినా తరించగలుగుతారు. గురుదేవుడు హెచ్చరిక చేసినా గ్రహించని వారిని ఎవరు బాగు చేయగలుగుతారు? ధ్యానం చేసేటప్పుడు నీ ఇంద్రియాలకు లొంగకుండా ధీరుడువై కూర్చున్నప్పుడు ఓం అనే ప్రణవం ఉచ్చరించేసరికి ఇంద్రియాలు, మనస్సు స్తంభించిపోవాలి. అదే సమాధిస్థితి. అట్టి స్థితిని పొంది నీకు ప్రసాదించేవారే మహాత్ములు అన్నారు శ్రీబాబు. ఒక భక్తుడు తాను వ్రాసిన ఉత్తరంలో ధ్యానాగ్ని గురించిన అనుభవాలు విషయం ప్రస్తావించగా శ్రీబాబు మాట్లాడుతూ, ధ్యానంలో దర్శించే దృశ్యాలన్నీ మనస్సు ఊహించినవే గదా. ఆ దృశ్యాలు కనపడినంత వరకు మనస్సు నిలబడినట్లా, నిలబడనట్లా. కాబట్టి ధ్యానంలో ఏ రకమైన దృశ్యాలు కనపడకుండా ప్రశాంతంగా ఉండి తనను తాను మరచి జాగ్రత్తావస్థలో ఉండటమే మంచి స్థితి. అప్పుడు ధ్యానంలో నామస్మరణ జనరేటర్ ఎలా స్పీడుగా తిరుగుతుందో అలా తైరధారలాగా తిరగాలి. అంటే నామస్మరణకి నామస్మరణకి మధ్య మనస్సు సంకల్పించడానికి అవకాశం ఇవ్వకూడదు. అంతేకాక ధ్యానానికి నిర్ణీత కాలము తప్పనిసరిగా పాటించాలి. అలా చేసినప్పుడే మనస్సు క్రమశిక్షణలో ఉంటుంది. గాఢ సుషుప్తిలో ఎలాగైతే మనస్సును మరచి నిద్రించి ఆనందిస్తావో అటువంటి ఆనందాన్ని జాగ్రత్తావస్థలో మనస్సుని మరచి పొందినప్పుడే నీ సాధన ఫలించినట్టు. క్లోరోఫారం ఇచ్చిన వ్యక్తిలో ఇంద్రియాలతో సంబంధం లేకుండా ఎలా మనస్సు ఉంటుందో అటువంటి స్థితిని ధ్యానంలో జాగ్రత్తావస్థలో పొందాలి. శబ్దస్పర్శ రూపరసగంధాలకు అతీతమైన స్థితి అది. అదే భావ సమాధి. మనస్సు అటువంటి ఆనంద స్థితిలో ఏ రకమైన భావము లేకుండా నిశ్చలంగా ఉంటుంది. దానిపైన స్టెప్ ఇంకొకటి ఉంది, అది కూడా పొందవచ్చు. ఇంతవరకు నేను కాంతిని దర్శిస్తున్నాను, ఆనందాన్ని పొందుతున్నాను అనే భావనలో నేను అనేవాడు మిగిలిపోయాడు. అలా కాకుండా ఆ ఆనందాబ్ధిలో మునిగిపోయి తన్ను తాను మరిచిపోవాలి. మీకొక దృష్టాంతం చెప్తాను. ఒక గురువుగారు శిష్యుణ్ణి ప్రశ్నించాడట, నీ సాధన ఎంతవరకు వచ్చింది అని. ఆ శిష్యుడు సమాధానం చెప్తూ, గురువుగారు, మీరు చెప్పిన విధంగానే సాధన చేస్తున్నాను, కాని మీరు చెప్పిన ఆనందం ఎంతవరకు పొందానో తెలియటం లేదు, నేను ఏ స్థితిలో ఉన్నానో తెలియజేస్తారా అని ప్రశ్నించాడట. వెంటనే ఆ గురువుగారు మాట్లాడుతూ, శిష్యా, ఎక్కడ వేసిన గొంగళి అక్కడనే ఉంది, కాబట్టి సాధన తీవ్రతరం చెయ్యి, ఆనందం త్వరలో పొందగలుగుతావు అన్నారట. చూశారా, నేను ఆనందాన్ని ఎంతవరకు పొందగలిగాను అని ప్రశ్నించటంలోనే తెలుస్తోంది వాడు ఏ రకమైన ఆనందం పొందటం లేదని. పంచదార తిన్నవాడి ముఖం చూడగానే తెలిసిపోతుంది వాడు మధుర పదార్థం తింటున్నాడని. అలాగే వేపరసం గ్రోలిన వాడి ముఖం చూసి మనం వాణ్ణి వేరే ప్రశ్నించాలా, దాని రుచి ఎలా ఉందని అన్నారు శ్రీబాబు. సాధకుడు ముందుగా జిహ్వా చాపల్యాన్ని జయించాలి, తరువాత వాచా చాపల్యాన్ని జయించాలి. అంటే సాధ్యమైనంత వరకు మౌనంగా ఉండడానికి ప్రయత్నించాలి. అలా కాకపోతే భగవంతుడి గురించి మాత్రమే మాట్లాడడం, అనవసరమైన విషయాల గురించి ప్రసంగించకపోవడం మంచిది. దీని ద్వారా శబ్దము శుద్ధి చెందుతుంది, శబ్దము ద్వారా ఆకాశము, దాని ద్వారా వాయువు శుద్ధి చెందుతాయి. మితాహారం చేయటం వలన ధ్యానం బాగా చేయగలుగుతావు. అలవాటై ఆ నామస్మరణ శ్వాసలో నిలిచిపోతుంది. శ్వాస జరుగుతూనే ఉంటుంది, కాని నామస్మరణ దానిలో లయించిపోతుంది. అలా చేయటం వలన సహజ సమాధి స్థితిని పొందవచ్చు. అంటే ఏ పని చేస్తున్నా మీకు తెలియకుండానే నామస్మరణ జరిగిపోతుంది. అటువంటి వారే మహాత్ములు. గురు శిక్షణ లేని శిష్యుడు తెగిన గాలిపటం వంటివాడు. కొంతమంది సాధకులు లక్ష్యము కుదరక పుణ్యక్షేత్రాలు దర్శిస్తారు, తీర్థాలు సేవిస్తారు, ఇది కాదని అది, అది కాదని ఇంకొక క్షేత్రాన్ని దర్శిస్తారు. కాని గురుపాదుకల్ని సేవించటం ద్వారా సకల పుణ్యక్షేత్రాల్ని దర్శించి తీర్థాన్ని సేవించిన ఫలాన్ని పొందవచ్చు. అన్నింటికన్నా ముఖ్యమైన పుణ్యక్షేత్రం ఏదంటే మీ మనస్సు ఎక్కడ సమాధానపడుతుందో అదే అన్నారు శ్రీబాబు. ఏదైనా ధ్యానం బాగా చేయాలండి అన్నారు శ్రీబాబు. అలా చేస్తేనే మీరు పరమాత్మని అంటే గురుదేవుని అనుగ్రహాన్ని పొందుతారు. భగవన్నామం స్మరించడానికి కట్టుబాట్లు జపమాలలు నియమాలు లేవు. ఎవరైనా ఎక్కడైనా ఎప్పుడైనా స్మరించుకోవచ్చు. భగవన్నామంలో నిన్ను నీవు మర్చిపోవాలి. ఆప్కో ఆప్ భూల్ జానా అంటారు మహాత్ములు. అలా చేస్తే పరమాత్మ శక్తి నీ శరీరమంతా వ్యాప్తి చెందుతుంది. గురుదేవులకు సంబంధించిన వాటిని వేటిని భౌతిక దృష్టితో చూడరాదు. భక్తితో గురుపాదుకులను సేవించిన వాడికి ఆధ్యాత్మిక దృష్టి కలుగుతుంది. పాదుకులు అంటేనే ఆధ్యాత్మిక దృష్టి. యోగదండము అంటే దృఢమైన విశ్వాసము. కమండలము అంటే ధ్యానము అన్నారు. కమండలములోని మంత్రజలము ధ్యానము ద్వారా ఉద్భవించే శక్తిని కలిగి ఉంటుంది. జయ గురు.